ప్రియమైన ఆత్మబంధు గారు, మనకి నేను అనే తరంపు ఉంది. ఆ నేను ఈ తరంపు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం మనం భగవంతుడికి భక్తుడిగా ఉండటమే మంచిది. భగవంతుని ప్రార్థిస్తుంటే, భగవంతుని స్మరిస్తుంటే, భగవద్భక్తి కలిగి ఉంటే ఆ నేను నీ తలంపు నెమ్మదిగా పలచబడిపోతుంది, పలచబడిపోయి చిరిగిపోతుంది. ఆ మూల తలంపు, ఆ నేను తలంపు పిశాచం. మన ఇంట్లో పావులుంటే జడుస్తాం, మనం జర్లున్నా జడుస్తాం, తేళ్ళున్నా జడుస్తాం, కానీ నేనే తలంపును మనం జడవటం లేదు. పాములకంటే, గడ్డలకంటే, పురుడికంటే, విష జంతువులు అన్నిటికంటే కూడా నేనే తలంపు ఎక్కువ విషపూరితమైంది. అంటే మనం మన అహంకారానికి జడవటం లేదు, పాములకు జడుస్తున్నాం. పాములకంటే మన అహంకారమే ప్రమాదం. అంచేత ఆ నేనే తలంపు గురించి విడుదల పొందాలి. అది మన దుఃఖానికి కారణం, మన పునర్జన్మలకి కారణం, మన రాగద్వేషాలకు కూడా అదే కారణం. దేహం వల్ల మనకు బాధ రాదు, దేహం మనం ఏం ఇబ్బంది పెట్టదు, దేహానికి వచ్చిన రోగం ఇబ్బంది పెడుతుంది. మన దేహానికి రోగం లేదనుకోండి సుఖంగానే ఉంటాం, దేహానికి ఏదైనా రోగం వస్తే బాధపడతాం. అదేవిధంగా లోపలిని చైతన్యం మనల్ని బాధ పెట్టదు. చైతన్యంలోంచి సముద్రంలో బుడగలా పడుతుందో అలా చైతన్యంలోంచి వచ్చే నేననే తరంపే మన దుఃఖానికి కారణమవుతుంది. అంటే శరీరంలో రోగం తగ్గిపోతే మనకి బాధ రాపోతుందో, అలాగా నేననే తలంపుని, ఆ చైతన్యంలోంచి ఉద్భవించే నేననే తలంపుని మనం ఓడదీసుకోగలిగితే, దాన్ని తొలగించుకోగలిగితే శాంతి కలుగుతుంది. బయట ఎండగా ఉంది, మనం ఇల్లు కట్టుకున్నాం, ఇంటికంటే ఇంట్లో ఉంటే నీడ కోసం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు లేకపోతే నీడ ఉండదు, అందుకే మనం అందరం తలో ఇల్లు కట్టుకున్నాం, శరీరానికి నీడ కోసం. మన ఇల్లు శరీరానికి మట్టుకు నీడ ఇస్తుంది. అయితే మనకి శాంతి కావాలంటే, సుఖం కావాలంటే మన హృదయంలో కూడా ఒక ఇల్లు ఉంది, ఆయన ఇంటికి వెళ్ళాలి. మన హృదయంలో మన ఇంటికి వెళితే మనకు నీడ అలా వస్తుందో, అలా మన హృదయంలో నీ ఇంటికి వెళితే అక్కడ మనకు మన హృదయంలో ఇంటిలో మనకు మోక్షం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. అక్కడికి వెళ్ళాలి. ఆ హృదయంలో నీ ఇంటికి పంపటానికి మతాలు, శాస్త్రాలు, గురువులు, దేవుడు, దేవతలు అందరూ. ఆ హృదయంలో అంటే మోక్షం అనే గృహం మన హృదయంలోనే ఉంది. అక్కడికి వెళితే మనకి శాంతి కలుగుతుంది. అక్కడికి మనం వెళ్ళగలిగితే, అంత లోతుడికి మనం దిగ్గలిగితే మనకి వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. వైరాగ్యం లేకుండా, జ్ఞానం లేకుండా అంత లోతుడికి మనం వెళ్ళలేము. అంటే మనకు ఆ తోకం పెరగటం కోసం, ఆ బరువు పెరగటం కోసం ఈశ్వరుడు పాదాలని, మన ఈశ్వరుడు పాదాలని పట్టుకుని ఈశ్వరుడు ప్రార్థించాలి. ఈశ్వరుడు అంటే గౌరవం కలిగి ఉండాలి. మనకి దుఃఖం నశించాలంటే కర్తృరాజ్ఞాన్ని మీరు పడుతున్నారు. అక్కడ కర్త ఎవరంటే భగవంతుడు. అంటే కర్త భగవంతుడు అనుకుంటే మనకు దుఃఖం ఉండదు, కర్త మనం అనుకుంటున్నాం, అంతే దుఃఖం వస్తుంది. రోజు చదువుతున్నాం చదవటం, కానీ మన మనసుకు పట్టడం లేదు. మన శరీరాలన్నీ బొమ్మలు, ఒక్కో బొమ్మ ఒక విధంగా ఆడుతూ ఉంటుంది. తెర మీద బొమ్మలు ఒక రకంగా ఆడుతూ ఉంటాయి, మన శరీరాలు కూడా బొమ్మలేదు. అలాగే ఆడి ఒక బొమ్మ ఆడి దాని ఆట అయిపోయిన తర్వాత వలకాట్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ బొమ్మలు, ఇవన్నీ నీడలు. ఈ నీడలను ఎవరైతే కల్పిస్తున్నారో దాన్ని శక్తి అని పిలుస్తారు. ఈ బొమ్మలు, ఈ నీడలను ఎవరైతే కల్పిస్తున్నారో దాన్ని మనం శక్తి అని పిలుస్తున్నాం. ఈ బొమ్మల్ని ఆడించేవాడు ఒకడు ఉన్నాడు, అదే ఖర్చురాజ్ఞ. ఈ బొమ్మ మనం చెప్పిన కింద వాడు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాం. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన మాట కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాం, ఒకసారి టికెట్ కలిపి నాటి పేరిపోతూ ఉంటాం. అనుకుంటాం జాగ్రత్తగానే మాట్లాడాలని, ఆ టైంకి అలాగే అనుకుంటాం. మళ్ళీ ఏదో కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఆందోళన వస్తుంది, ఉద్రేకం. మన మాట కూడా ఒకసారి మనం స్వాధీనంలో ఉండదు. ఎంత జాగ్రత్తగా మాట్లాడదామని ఒక మాట జారుతూ ఉంటాం, కాలు జారినట్టే మాట కూడా జారుతూ ఉంటాం. బహుశా అది కూడా కర్తురాజ్ఞ, ఈశ్వర ఆజ్ఞ బట్టి ఆ మాట అలా వస్తూ ఉంటాయి. అంచేత భగవంతుడు కర్త మనకి విశ్వాసం తక్కువ, ట్రస్ట్ తక్కువ. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, మీకు ఎన్నో యోగాభ్యాసాలు మీరు చేయొచ్చు, ఈ ముక్కులో గాలి కూడా మీరు చూడవచ్చు, ప్రాణాయామాలు చూసుకోవచ్చు, అధ్యయనం చేయొచ్చు, ఎన్న సాధన కూడా మీకు ఇష్టమైన సాధన మీరు చేసుకోవచ్చు, కానీ ఈశ్వరుడనే వాడు అక్కడ ఉన్నాడని పరిపూర్ణ విశ్వాసం, నిండు విశ్వాసం కనుక మీకుంటే పునర్జన్మలు రాకుండా మీకు ఆగిపోతాయని చెప్పారు. మనం చెడ్డను నమ్మిన వ్యక్తి మంచిని నమ్మం. ఏం చేతుంటే మన మనసులోన దోషం. భగవంతుని నమ్మం మనం, అది పరిపూర్ణమైన విశ్వాసం. ఈశ్వరుడని వాడు ఒకనాడు మీకు నాకు ఈ జగత్తుకి ఆ పంచభూతాలకు ఆధారంగా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే వాడే కర్త, వాడు ప్రేరణ బట్టి మనం నడుస్తున్నాం. ఇవాళ కవితలు మనం వచ్చామంటే వాడి ప్రేరణ లేకపోతే రాలేదు. మనకు వచ్చి యోగం ఇక్కడికి లేకపోతే ఇంటికాడ ఏదో ఆటంకం వస్తుంది. అంటే వాడు ప్రేరణ, వాడికి మాట్లాడితే వాడి ప్రేరణ, మన కదిలా నడవాలంటే వాడి ప్రేరణ. ఏది లేకుండా మన శరీరం ఎప్పుడు ఎక్కడ ఉండాలో, ఏ రోజున శ్మశానానికి వెళ్ళాలో అంతా తన ప్రేరణ బట్టి జరుగుతాం. అదే కర్తృరాజ్యం. కానీ మనం వల్ల మన తెలివితేటల వల్ల ఇదంతా జరుగుతుందని అనుకుంటాం. రమణ మహర్షి గారు మాటలు కొన్ని మనకు అందవు, అర్థం కావు, వెళ్ళి విని సంతోషించటం. కొంతమంది నేను చూసి ఆనందించటమే కానీ వాళ్ళ మాటలు మనకు అర్థం కావు, ఉడికే కళ్ళతో చూసి ఆనందించటం. ఆ స్థితి మనం పొందలేకపోయినా ఆనందించడానికి మనకు నష్టం ఉంది. అన్నాడు, మీరు సాధన చెయ్యండి, సాధన చెయ్యండి, సాధన చెయ్యండి, సాధనలో ఏమీ లేదని మీకు తెలిసే వరకు సాధన చెయ్యండి అన్నారు. అలాగే ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నంలో ఏమీ లేదు, అంతా ఈశ్వరు యొక్క ఆజ్ఞ బట్టి నడుస్తుంది అని మీకు అర్థమయ్యే వరకు మీరు ప్రయత్నం చేయకుండా ఉండలేరు కాబట్టి ప్రయత్నం చేయమన్నారు. మనకి మనస్సు ఉంది అంటే ప్రయత్నం చేయకుండా ఉండదు. సాధన చెయ్యండి, సాధన చెయ్యండి, సాధన చెయ్యండి, అందులో ఏమీ లేదని మీ గుండెకి తాకే వరకు చెయ్యండి. ఇప్పుడు సాధన చేయగా 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 తెలుస్తుంది ఇందులో మనలో ఏం లేదు, అంటే ఈశ్వరాజ్ఞ అంటే కర్తృరాజ్ఞ అనేది అప్పుడు అర్థం. ఆ తిన్న ముట్టుకే మార్పు తింటేనే కానీ మనకు అప్పుడు అర్థం కాదు. ఎవరికైనా దుఃఖం వచ్చిందనుకుని వారికి ఏ కారణం వల్ల దుఃఖం వస్తుంది, వారికి పలానా కారణం వల్ల దుఃఖం వస్తుందా అని చెప్పి ఆ కారణానికి మనం దూరంగా ఉండాలి అని ఇతరుల యొక్క అనుభవాన్ని వాళ్ళ సొంత అనుభవం కింద మార్చుకుని ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు సొంతంగా ముట్టుకాయలు పడితేనే కానీ బుద్ధి రాదు చాలామంది. ఇతరుల అనుభవాన్ని వాళ్ళ సొంత అనుభవం కింద చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానికి ఎంతో సూక్ష్మ బుద్ధి, బుద్ధి సూక్ష్మత ఉండాలి. అందుచేత ఆ ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం కలిగి ఉంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం కంటే అది కూడా మిమ్మల్ని పునర్జన్మ నుంచి బయటికి ఒడ్డుకి తీసుకొస్తుంది అని రమణాచార్యుడు ఒక సందర్భంలో చెప్పారు. భక్తి యొక్క శిఖరానికి వెళితే ఆ శిఖరంలో ఏదో ఉందనుకుంటున్నారేమో, అక్కడే శాంతి ఉంది, అక్కడే మోక్షం ఉంది. అయితే మనం కొంత దూరం వెళతాం, వెనక్కి వచ్చి మనకి ఏదో జ్ఞాపకం వస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఆకర్షణ, ప్రతి మనిషికి ఏదో ఆకర్షణ ఉంటుంది, ఏదో జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అంటాం. కనీసం మనం ఎక్కడికైనా వెళతామండి, ఇక్కడి నుంచి ఆకలి వెళతాం అనుకోండి, వర్షం వచ్చింది అనుకోండి, అయ్యో పిడకలు ఎండేసాం తడిసిపోతున్నాయేమో అని మళ్ళీ అనిపిస్తుంది. ఆ బిడతలు తలిసిపోతాయన్నదే మనకి ఎంత కంగారు వస్తుంటే అసలు వస్తుంది మనకేం తెలుస్తుంది. అందుచేత ఏదో ఆకర్షణ, ఏదో ఆకర్షణ ఉంటుంది, ఆకర్షణ మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకొస్తుంది, లోపలికి వెళ్ళిన కొత్త. అంత తూకం లేదు, అంత బరువు లేదు, మనకు అంత జ్ఞానం లేదు, అంత వైరాగ్యం లేదు. ఏదో జ్ఞాపకం వస్తా ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. అసలు ఒక రహస్యం ఏంటంటే మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన సుఖం కోసం, మన శాంతి కోసం, మన ఇంద్రియాల మీద, లోకం మీద ఆధారపడినంతకాలం మనకు నిజమైన శాంతి దొరకదు. సరస్వరంగా మనం ఇంద్రియాల మీద, లోకం మీద ఆధారపడి ఉంటాం, మనకు సంతోషం. ఎంతకాలమైతే మనం లోకం మీద మన సంతోషానికి ఆధారపడి ఉంటాం, లోకం ఎంతో కాలం ఉంటుంది, మన శరీరం ఉంటుంది. అంటే లోకం మీద మన సంతోషానికి లోకం మీద ఆధారపడి ఉంటే సంతోషం కోసం, ఆనందం కోసం మనస్సు లోపలికి వెళ్ళదు. అంటే మనకి పనులు మనం లోకం మీద ఆధారపడుతున్నాం అనుకోండి, మన సంతోషం కోసం, లేదా మన ఇంద్రియాల మీద ఆధారపడుతున్నాం అనుకోండి, ఆ మనిషికి పునర్జన్మ వస్తుందని ఇంకొకరు చెప్పక్కర్లేదు, పునర్జన్మ వచ్చి చేరు. మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన దేహం మీద, లోకం మీద ఎంతకాలం అయితే ఆధారపడతామో అంతకాలం మళ్ళీ పునర్జన్మ వస్తుంది, లోకం వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. అంటే కర్త నువ్వు అనుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. భగవంతుడే కర్త అని నీకు అర్థమైనప్పుడు, నీ గుండెకి తాకినప్పుడు, నీ హృదయ నీళ్ళ భావన నిండినప్పుడు, నీకు వెంటనే నిప్పు మీద నీళ్ళు వేస్తే ఎలా చల్లారిపోతుందో, వెంటనే దుఃఖం ఎంత దుఃఖం ఉన్నా నీకు చల్లారిపోతుంది. అంటే మనం మన ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం దేహానికి నీడ కోసం ఎనిమిది ఇల్లు కట్టుకున్నామో, మన హృదయంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే మోక్షం ఉంది. అంచేత మన మోక్షం కోసం మన ఇంటికి వెళ్ళి, మన హృదయంలోనే ఇంటికి చేరుకోవాలి. డబ్బు ఉంటే బయట ఇల్లు కట్టుకోవచ్చు, కానీ మన హృదయంలోనే ఇంటికి వెళ్ళాలంటే డబ్బు వల్ల వెళ్ళాం, గౌరవాల వల్ల వెళ్ళాం, చదువు వల్ల వెళ్ళాం, మేధస్సు వల్ల వెళ్ళాం, తెలివితేటల వల్ల వెళ్ళాం, దేని వల్ల వెళ్ళాం, ఒక గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం లేకుండా హృదయంలోనే ఇంటికి చేరుకోవాలి. మన మేధస్సు సరిపోదు, మన తెలివితేటలు సరిపోదు. ఎంతో నిర్మలమైన మనస్సు, సూక్ష్మమైన మనస్సు, పవిత్రమైన మనస్సు, పరిశుద్ధమైన జీవితం ఉన్నవాడు, కానీ హృదయం యొక్క అంచులకి, హృదయంలోకి చేరుకోలేదు. అంటే భక్తి, భక్తి యొక్క చిటారు కొమ్మ తెలియనప్పుడు అక్కడ ఉన్నదే మోక్షం. అయితే చిటారు కొమ్మకు మనం వెళ్ళలేకపోతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంత దూరం ప్రయత్నం చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. తర్వాత మనం గుండెకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా యాత్రకి వెళ్ళినప్పుడు కానీ కోరికలు ఏం కోరుకోకూడదు. మన కోరికలే మనకు తంటాలు తెచ్చి పెడతాయి. మీరు ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మనకి ఏది మంచిదో మన అహంకారానికి ఏం తెలుస్తుంది? ఈ పెంటపోటుకి ఏం తెలుస్తుంది? ఏది మంచిదో మనకి, ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడు తెలుస్తుంది. మన మంచి మనకే తెలియదు, మనకి ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుస్తుంది. అంటే మనం ఏది అడగమనుకోండి, మనకి ఏది మంచిదో అది ఇస్తాడు. మనం కంగారు పడి ఈ గుళ్ళోకి వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి నాకు ఇది కావాలి ఇది కావాలంటే అని అడిగింది ఇచ్చేస్తా ఉంటాడు. మనకు మంచిగా మంచిగా రావచ్చు, చెడ్డగా రావచ్చు, మనం అడగటం మానేయాలి. దేవుడు మీరు పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, కానీ దేవుడిని ఏం అడగద్దు. ఎందుకంటే అడగటం వల్ల మనకే నష్టం. ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇటు జీవితం మలుపు తిప్పాలి, ఎక్కడ తిప్పాలని భగవంతుడు చూసుకుని నీకు ఏమో అడగకుండా ఉంటాయి. నువ్వు నీకు అన్నీ చూస్తూ ఉంటాయి. నువ్వు అడిగింది నీకే చెడ్డ తీసుకురావచ్చు. అంటే అడగకుండా ఉంటే మన గురించి, మనకంటే మన గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏదైతే మంచిదో ఇచ్చి ఊరుకుంటాడు. మనం అడిగితే అది చెడ్డవచ్చు, మనక అదేం ఇస్తాడు, మనం అడుగుతాం కాబట్టి ఇస్తూ ఉంటాడు. అంటే మన గురించి మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు అనే విషయం మనకు జ్ఞాపకం ఉండాలి. అది జ్ఞాపకం ఉంటే మనం ఏదో అడగటం మానేస్తాం. అయితే అరుణాచలేశ్వరుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగని వాళ్ళకి అన్నీ ఇస్తాడని చెప్తారు. అన్నీ ఇచ్చి అన్నీ ఇవ్వటం కాకుండా మోక్షం కూడా ఇస్తాడని. అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగని వాళ్ళకి అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. మనం చిల్లర విషయాల్లోకి వెళ్ళకూడదు, అనుకరణ ఉండకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలని అటువంటి పిచ్చగొడవల్లోకి వెళ్ళకూడదు. మనం ఇది వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా మనం ఉంటాం, మనలాగా వాళ్ళు ఉండగలరా? ఉండలేరు. వాళ్ళలాగా మనం ఎక్కడ ఉంటాం అని ఎవరి పద్ధతిలో వాళ్ళు చూసుకోవాలి, కానీ ఎవరో వాళ్ళు ఉన్నారని అలాగే మనం ఉండాలని అటువంటి ద్వారంలోకి మనం వెళ్ళాం. మన పద్ధతిలో మనం ఉండాలి, మనం తరించే ఉపాయం ఏదో మనం చూసుకోవాలి, కానీ ఎవరి వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా అలా ఉందాం అని ఆ పద్ధతి అనుకరణ మంచిది కాదు. అనుకరణ పిరికివాడు లక్షణం. ఓ ప్రేట్ల గారు ఏమని అడిగారంటే, రమణ మహర్షి గారిని, ఏదో మీరు ఆత్మ ఆత్మ అన్నారు, మరి ఆత్మ అంటే నాకు ఆత్మని తెలియటం లేదు, తెలియాలి కదా, నేను ఆత్మని అంటున్నారు మీరు, నేను ఆత్మనంటే ఆత్మలో నేను స్థిరపడాలి కదా, ఆత్మలో నేను కుదిరి పడాలి కదా, ఆత్మగా ఉండాలి కదా, మరి ఎక్కడ ఉంటున్నాం? ఇప్పటికే చెప్తే సరిపోయిందంటే నేను ఉండాలి కదా అక్కడ, మరి ఉండటం లేదు కదా అని ఒక పులేట్ల గారు భగవాన్ అడిగారు. నువ్వు ఆత్మలే, నువ్వు ఆత్మలో స్థిరపడకపోయినా, నీకు ఆత్మలో కుదిరి లేకపోయినా, ఆత్మ నిష్ఠ నీకు కలగకపోయినా, బ్రాహ్మణస్థితి నీకు కలగకపోయినా, బ్రహ్మానుభవం అమృతానుభవం నీకు కలగకపోయినా, నువ్వు ఆత్మవే. అయితే నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు రాజులమని, నేను బ్రాహ్మణమని, నేను చదువుకున్నానని, నాకు ధనం ఉందని, నాకు ధనం లేదని ఇలా అనుకుంటున్నావు కదా, అలా అనుకోవటం వల్లే నీకు అది కలగటం లేదన్నారు. నీకు అనుకోకుండా మీరు ఎలాగో ఉండలేదు, అది మీకు కలిగి లేదు చావమన్నాడు. నువ్వు ఏదైతే అనుకోకుండా పడి ఉంటారు, మీరు ఏదైతే అనుకుంటారు, మాకు డబ్బు ఉన్నవాడు అనుకుంటారు, మీకు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాడు అనుకుంటారు, వాళ్ళు డబ్బు అలా ఆత్మ, డబ్బు లేని వాళ్ళు మాకు డబ్బు లేదు, డబ్బు లేని డబ్బు లేదు అనుకుంటారు, వాళ్ళు ఎవరు వాళ్ళ ఆత్మ. చదువుకున్న వాళ్ళు అందరూ మాకు చదువుకున్నాం, మేము బాగా చదువుకున్నాం, మేము బాగా చదువుకున్నాం. నువ్వు చదువు ఆత్మ, అధికారం ఉన్న వాళ్ళందరూ మాకు అధికారం ఉంది, మాకు అధికారం ఉంది అనుకోండి, నువ్వు అధికారమా? నువ్వు ఆత్మ. ఆ దేహ ప్రారంభంలో ఏమున్నాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అంటే నువ్వు ఇలా అనుకోటాలు వదిలి, ఇలా అనుకోటాలు మానవి, నువ్వు నెమ్మదిగా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు బూట్లో నువ్వు పడిపోతావు. దీనికి మించిన సాధన లేదు, నీకు అర్థమైంది? ఏదైనా మాట్లాడితే నిండు మనస్సుతోటి పరిపూర్ణమైన హృదయంతో మాట్లాడాలి, కానీ కేవలం ప్రతి మాటలు లౌక్యంగా మాట్లాడకూడదు. దాని మాట దానివల్ల ఏమవుతుందంటే, ఈ చిమ్ని దీపం చిమ్ని పొగ మారిపోయినట్టు ప్రతి మాట లౌక్యంగా మాట్లాడుతుంటే మన మనస్సు మసిబారిపోతుంది. అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి, నాకు తెలియకపోతే తెలియదని చెప్పాలి. అందుకని ప్రతి మాట లౌక్యంగా మాట్లాడకూడదు. దానివల్ల ఏదో ప్రాపంచికులో 10 మంది వీళ్ళు తెలియగల వాళ్ళు అనుకున్నా పారమార్థికంగా మనం వెనక్కి వెళ్ళిపోతాం. ప్రపంచానికి లౌక్యంగా ప్రతి మాట లౌక్యంగా మాట్లాడుతూ అనుకుని ప్రపంచానికి దగ్గరైన దేవుడికి దూరం అయిపోతాం. కొంతమంది ఏ పని చేసినా కామ్గా చేస్తారు, క్వైట్గా చేస్తారు, పెద్ద పని కూడా చిన్న పని కింద చేస్తారు. వాళ్ళు దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే నీకు తపన ఉంటే, నీకు తపన ఉంటే నీకు నీకు ఉద్యమంగా మోక్షం వస్తుంది. అని దీని అర్థం ఏంటంటే, మనకు నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని దేవుని అడగక్కర్లేదు. నీకు అర్హత ఉంటే, నీకు యోగ్యత ఉంటే, నువ్వు మోక్షం గురించి నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు, అది మోక్షం నీకు ప్రసాదిస్తాడు. మన శరీరాన్ని శ్మశానంలో కాల్చినప్పుడు రక్తం కాలిపోతుంది, మాంసం కాలిపోతుంది, చర్మం కాలిపోతుంది, ముక్కు కాలిపోతుంది, కళ్ళు కాలిపోతాయి, అన్నీ కాలిపోతాయి. నేననే తలంపు మటుకి కాదు, అది దానికే పునర్జన్మ వస్తుంది. శ్మశానంలో నేననే తలంపు కాదు, నీ శరీరం కాదు. నీ శరీరం ఉండగా నేననే తలంపు ఖాళీలా చూసుకోవాలి, అప్పుడు నీకు పునర్జన్మ అవుతుంది. మనకి కావలసింది మోక్షం, ఆత్మానుభవం సంపాదించాలి, అమృతానుభవం సంపాదించాలి. ఆ గంగ నుంచి మనస్సు జారకుండా చూసుకోవాలి. నువ్వు ఎవరిన ఏ మంత్రి గారిని నన్ను చూశారనుకోండి, మనం కూడా అలాగైతే బాగుంది అనుకుంటాం అనుకోండి, మీరు అనుకుంటారు అనుకోండి. ఎవరైనా ధనవంతుని చూశారనుకోండి, మనం కూడా అలాగైతే బాగుంటాం అనుకుంటారు అనుకోండి. ఇది మర్చిపోతారు. ఏది ఈ గమ్యాన్ని మర్చిపోతారు. ఇదే మాయ. కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం మానేసి ధనవంతులు చుట్టూరు తిరుగుతుంటారు, అది ఉద్ధరిస్తారు, ఉద్ధరించింది ఇది బాగుపడింది. నువ్వెవరైనా తప్పించి లోకంలో ఏదో ఉందని మీకు అనిపిస్తుంటే మనకు పూర్తిగా నోటికి రూపాయలు అజ్ఞానం ఉన్నట్టే గుర్తు. అంచేది నీకు మనస్సు శేషం లేకుండా ఆచూకీ లేకుండా అది హృదయంలో కరిగిపోవాలి. అది హృదయంలో కరిగిపోతే హృదయంలో ఉన్న నువ్వే నీ స్వరూపమే నీకు వ్యక్తమవుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు అసలు చావు లేదు, పుట్టుకు లేదు, ఈ జన్మలన్నీ స్వప్న మాత్రం. ప్రవర్తన సహజంగా ఉండదు, మన మాట సహజంగా ఉండదు, మన చేత సహజంగా ఉండదు, కృత్రిమైన గౌరవాలను కోరతాం. ఏం చేస్తే లోపల మనం ఎక్కడున్నాం? హృదయాన్ని కేంద్రంగా పెట్టుకుని మనం బతకటం లేదు. ఆ మొదటి ఆ మీరనే తలంపుని కేంద్రంగా పెట్టుకుని బతుకుతున్నాం. అంటే అన్ని వికారంగానే ఉంటాయి, కానీ ఏది సహజంగా ఉంది? లోపల హృదయాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తే మనం అన్ని నిర్మూలంగా ఉంటాయి, అన్ని సహజంగా ఉంటాయి. ఏదైనా తలంపు అసహజమైంది, అక్కడ పూర్తి మనం పని చేస్తున్నాం. అంచేది అన్ని అసహజంగా ఉంటాయి, ఏది సహజంగా ఉంటుంది? మనం హృదయంలో జీవించి మనం పని చేయటం లేదు. ఈ నేననే తలంపు అనేది అక్కడ ఉండి పనిచేస్తున్నాం. అది సత్యమా అంటే అది అసత్యం. అంటే నీ మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఆహార నియమములన్నింటిలోకి ఆహార నియమం ముఖ్యమైన రోజు చదువుతూ ఉంటాం, కానీ అది మన ముందులో లేదు, పుస్తకాల్లో ఉంది. పుస్తకంలో ఉన్నది రోజు చదువుతూ ఉంటాం, కానీ మస్తకంలోకి రాలేదు. ఇంకా 40 సంవత్సరాలు మనం చదువుతున్నామని నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైందని, కానీ ఆ మనస్సు ఆ పుస్తకంలో ఉన్నది ఇంకా మన మనస్సులోకి రాలేదు. ఇంకా ఎన్ని జన్మలు వస్తారో మనస్సులోకి రావటం. చదువుతున్నాం అంటే కానీ చదివింది మన మనస్సుకి ఎంత పట్టిందో మనం చూసుకోవటం లేదు. రోజు చదువుతున్నాం, రోజు స్నానం చేసినట్టే పుస్తకాలు కూడా చదువుతున్నాం, కానీ ఎంతవరకు మనస్సుకు పట్టింది అని చూసుకోవటం లేదు. ఆ మనస్సుకు పట్టాలి. మనస్సుకు పట్టకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఆ మనస్సుకు పట్టడానికే సత్పురుషులతోటి సహవాసం, మహానుభావులతోటి సహవాసం, మహాత్ములతోటి సహవాసం. అంటే వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. అప్పుడు మనస్సుకి ఎప్పుడైతే ఏకాగ్రత వచ్చిందో, మనస్సుకి ఎప్పుడైతే పవిత్రత వచ్చిందో, అది నిర్మలం అవుతుంది, నిశ్చలం అవుతుంది. మనస్సుకి ఏకాగ్రత ఎప్పుడైతే వచ్చిందో అది పవిత్రంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అప్పుడు మొదలెడుతుంది మన ఇల్లు ఎక్కడుందో చూసుకుందాం. దాని నిజమైన ఇల్లు ఎక్కడికి వెళ్ళాలో అది చూసుకుంటుంది. పైగా నిర్మలమైపోతే మనస్సుకి దాన్ని నిజమైన ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యలో ఏమైనా అడ్డొస్తుంది అనుకోండి, అడ్డొస్తే అది గెంటేసుకుని వెళ్ళిపోయే శక్తి కూడా అది సంపాదిస్తుంది. కానీ మళ్ళీ కారణం లేకుండా కోపం వస్తూ ఉంటాం. కారణం ఉన్నదో కారణం లేకుండా కోపం వస్తుంది, దాని జరుగుబాటు కోపం అంటారు. చివరికి వాళ్ళు డబ్బుకి దగ్గరైనా, సైతానికి దగ్గరైనా దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. విమానంలో కూర్చున్నా విమానంలో ఎంతో సరదాగా ఉన్నప్పటికీ విమానంలో ఎప్పుడు కూర్చోవాలనిపించదు. మన ఇంటికి మనం ఎప్పుడు వెళ్ళిపోతాం అనిపిస్తుంది. ఆ ఇంటికి వెళ్తేనే కానీ మనకు శాంతి లేదు. అదేవిధంగా మనస్సు మన హృదయంలోకి వెళ్తేనే కానీ దానికి శాంతి లేదు. వెళ్ళవలసిందే. పక్షి ఎలా ఎగులుతూ ఉంటుంది మనం చూస్తుంటే సరదాగా ఉంటుంది, దానికి తెలిసి మన బూట్లోకి వెళ్తేనే కానీ మనకు కుదురు రాదని అటంకాలు నువ్వు దింటుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ గురువు కూడా సహకరిస్తాడు. నిజమైన లోపలే ఉన్నాడు కదా, నిజమైన గురువు లోపలే ఉన్నాడని నీకు బయట గురువు చెబుతున్నాడు అన్నారు భగవాన్. అలా బయట గురువు శరీరం ధరించి ఎందుకంటే నీకు నీకు అంతర్దృష్టి కలగజేయటం కోసం, నీ హృదయంలోకి నిన్ను పంపించటం కోసం, హృదయ గుహలోకి నిన్ను ఎట్టుకుని వెళ్ళటం కోసం. బయట గురువు ఎందుకంటే నిజమైన గురువు లోపల ఉన్నాడని చెప్పటం కోసమే బయట గురువు, లేకపోతే బయట గురువుతో పని లేదు. అయితే ఆ విశ్వాసం కుదరాలి, ఆ నమ్మిక కుదరాలి, దానికి ఎన్ని పూర్వజన్మల పుణ్యం ఉండాలి. ఈ ఒక్క మాట నీకు అర్థమైనా దుఃఖం తగ్గిపోతుంది. కర్త భగవంతుడే నేను కాదు. కర్తను నేననుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. భగవంతుడి కర్తలను నీ గుండెకి అర్థమైనప్పుడు వెంటనే నీకు దుఃఖం ఆరిపోతుంది. భగవంతుడికి రూపమేమి లేదు, నామం లేదు, కానీ మన కోసం రూపం ధరించి నామం పెట్టుకుని వస్తున్నాడు. అంటే నిరాకారం నీ కష్టమైన సాకారాన్ని ఆరాధించి సాకారం నిరాకారంలోకి తీసుకువెళ్ళదు. అంటే ఈ మనస్సు హృదయంలో ఎప్పుడైతే కలిగిందో, ఈ దేహము నేననే భావన ఎలాగొస్తుందో, మనస్సు హృదయంలో కలిగినప్పుడు సడన్గా ఒక్క ఆకాశంలో మెరుపు మెరిసినట్టు, రమలే నేను, చావులేని వస్తువే నేను, ఆ పుట్టుకులేని వస్తువే నేను, ఆనందమే నేను, ఆ శాంతి నేను అని ఆ బ్రహ్మము తడుక్కున నేను కింద నీకు స్ఫురిస్తుంది. ఎప్పుడు ఈ మనస్సు హృదయంలో కరిగిపోయినప్పుడు. అంటే దేని మీద నువ్వు అనురక్తి పెట్టుకోవద్దు, దేని మీద కాంక్షలు పెట్టుకోవద్దు, అనురక్తి మీద పెట్టుకోదు. వచ్చేది వస్తూ ఉంటుంది, రానది ఏదో రాదు, వచ్చేది ఆగదు, రానిది రమ్మన్నా ఆ రాదు నీ దేహ ప్రారంభాన్ని బట్టి అది జరిగిపోతూ ఉంటుంది. జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. అవినాచలం వచ్చి రమణ భగవాన్ ఏమి కొత్తగా పొందలేదని, పొందవలసినంత మధురైన పొందాడు. ఆ ప్రారంభం, ఆ దేహ ప్రారంభం అక్కడ ఉండవలసి వచ్చింది, అక్కడ అరుణాచలంలో ఉండవలసి వచ్చింది. అది ఎదురు జన్మాంతర అనుభవం. అరుణాచలంలో రమణ భగవాన్ 54 సంవత్సరములు ఉన్నాడు. 54 సంవత్సరములు అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామన్న తరంపు కూడా నాకు రాలేదన్నారు. అదే ఆ అనుభవం. మరి తలంపు వచ్చిన తర్వాత నిగ్రహించుకోవటం వేరు, తలంపు రాకుండా చూసుకోవటం వేరు. తలంపు వచ్చిన తర్వాత నిగ్రహించుకోవటం వేరు, తలంపు రాకుండా చూసుకోవటం వేరు. రోగం వచ్చాక తగ్గించుకోవటం వేరు, రోగం రాకుండా చూసుకోవటం వేరు. రమణ భగవానికి తలంపు వచ్చాక నిగ్రహించుకోవటం కాదు, ఈ అరుణాచలం మేచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా ఉదయించలేదు నాకు అది అన్నాడు. అది అనుభవం. అరుణాచలం చోటి ఆయనకున్న అనుభవం. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, నీ మనస్సు యొక్క మూలంలోనే ఉన్నాడు. నీ మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళి మనస్సు అక్కడ కుదిరిపడితే నీకు నిజమైన మౌనం వస్తుంది. నీకు మౌనం వస్తే నీ ద్వారా కొంతమంది బాగుపడతారు. ఈశ్వరుడు పాదాలను ధ్యానం చెయ్యి, ఈశ్వరుడు పాదాలని ధ్యానం చెయ్యి. ఎందుకంటే నువ్వు పవిత్రుడు అవటం కోసం. దోషరహిత నీవు నాలో ఐక్యమై నిత్య ఆనందమై మనోత్వం వారు నాచరు. నువ్వు ఏ విధంగా అయితే దోషాలు లేకుండా ఉన్నావో అలా కూడా నన్ను కూడా తయారు చేయి. నీరు నువ్వు నాలో ప్రవేశించు, నువ్వు నాలో ప్రవేశిస్తేనే కానీ ఆనంద ప్రవాహంలో నేను ఈగులట్టానికి అవకాశం లేదు. అది జ్ఞానగంగ, అది ఉప్పు గంగ కాదు, అది జ్ఞానగంగ, ఆనంద గంగ, శాంతి గంగ. అది కాశీలో ఉన్న గంగ కానీ కాదు, జ్ఞానగంగ. ఇది కాశీలో ఉన్న గంగా నది లాంటిది కాదు, మన హృదయంలో ఇది జ్ఞానగంగ, శాంతి గంగ, ఆనంద గంగ. ఎప్పుడు ఉండే గంగ గంగానది. హిమాలయాల్లో పర్వతాలు పుట్టి కలకత్తాలో సముద్రంలో కలగడానికి ఎన్ని వంకరలు తిరిగిందో, ఎన్ని వంకరలు తిరిగిందో, ఎన్ని వంకరలు తిరిగినా దాని సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, గల మధ్య మీదలో లాభాలు వచ్చినా, మీ జీవితం ఎన్ని మలుపులు తిరిగినా భగవంతుని మర్చిపోక. గంగ సరాసరిగా ఎన్ని సముద్రంలో కలిగేది, ఎన్ని వంకరలు తిరిగిందో ఆ గంగానది. అలా మనకు కూడా తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక శ్మశానానికి వెళ్ళే వరకు జీవితం ఒక, ఎవరి జీవితం కూడా ఒక రకంగా ఉండదు. నష్టం వస్తుంది, లాభం వస్తుంది, అవమానాలు వస్తాయి, బహుమానాలు వస్తాయి. జీవితం ఎన్నో వంకరలు తిరుగుతుంది, కానీ మన ధ్యాస, మన ధ్యానం, ఆ ఈశ్వరానుభూమి పొందాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలంటే నది ఏ విధంగా అయితే సముద్రంలో కలగడానికి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందో, ఎన్ని వంకరలు తిరిగినప్పటికీ. అలాగే మన గురి ఎక్కడ ఉండాలి? ఈశ్వరుడి మీద ఉండాలి. జీవితం ఎప్పుడూ సుఖంగా ఉంటుంది అనుకోకుండా, ఎక్కువ కష్టాలు కూడా ఎప్పుడూ కష్టం ఉండదు. కష్టం పోతే ఉంటుంది, మళ్ళీ సుఖం వస్తూ ఉంటుంది. రాత్రి అడుగుతుంది, పగలు వస్తుంది, మళ్ళీ పగలు వెళ్ళిపోతుంది, రాత్రి వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది, పగలు వెళ్ళిపోతుంది. రాత్రి వెళితేనే కానీ పగలు రాదు, పగలు వెళితేనే కానీ రాత్రి రాదు. నీ కష్టం నశిస్తేనే కానీ సుఖం రాదు, మరి సుఖం పోతేనే కానీ నీ కష్టం రాదు. ఇది జీవితం యొక్క ప్రవాహం. జీవితం అంటే అదే, ఏదో నువ్వు కర్మానుభవించడానికి వచ్చావు, అనుభవం ద్వారా కర్మ నశిస్తుంది. ఇదంతా స్వప్న మాత్రమే, ఇదంతా డ్రీమ్స్ తప్పే. కానీ ఆ ఈశ్వరానుభవం పొందాలి, ఈశ్వరుడు పాదాల దగ్గరికి చేర్చుకోవాలని ఆ గమ్యం మట్టుకు మార్చిపోవు. గంగా నది ఎన్ని వంకర్లు తిరిగిందో అలాగే జీవితం, నీ జీవితం కూడా ఎన్ని వంకర్లు తిరిగినా నీ గమ్యం మట్టుకు విడిచిపెట్టావు. భగవాన్ అంతా ఏముంది, జీవితంలో మటుకు ఏముంది, చావులో మటుకు ఏముంది? మీరు పొందవలసింది ఈశ్వరుని కదా. పొంది 100 సంవత్సరాలు బతుకుతారనుకోండి, ఇందులో ఏముంది? తీసుకున్న కాఫీ తీసుకుని తిన్నానా కదా, అంతే కదా. ఇవాళ స్నానం, రేపు స్నానం, ఇవాళ తీసుకునే కాఫీ రేపు, ఇవాళ తిన్నాన్నమే రేపు తింటున్నాం, అంతే కదా. ఈ 100 సంవత్సరాలు బతుకునే ఉంది, ఏముంది జీవితంలో? చచ్చిపోతే మటుకు ఏముంది, బతుకుంటే మటుకు ఏముంది? పొందవలసిన పదార్థాన్ని ఆ కిందకి మర్చిపోకుండా. మీరు 100 సంవత్సరాలు బతుకున్నారనుకోండి, ఏముంది అందులోనే? అది చచ్చిపోతారనుకోండి, చావులోనే ఏం లేదు, బతకటంలో ఏం లేదు. అలా పొందవలసిన పదార్థాన్ని పొందండి. ఏముంది జీవితంలో? ఏముంది చావులో మటుకు? మీరంటే చావులు చావు అంటే భయపడుతున్నారు, చావులోనూ కూడా ఏమి లేదు, బతకటంలోనే ఏమి లేదు, చావులోనే ఏమీ లేదు. కానీ ఈశ్వరుడు పదాలను ఏర్కోవడానికి ప్రయత్నం చేయండి. అప్పటి నుంచి ఈ మాయ కలిపించి ఈ బొమ్మల నుంచి మీరు బయటకు రాలేరు. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. ఏముంది దేహం ఎక్కడ ఉంటే ఉంది, కానీ మనస్సును బట్టి ఈశ్వరుడి మీద లగ్నం చేయటం మట్టుకు మర్చిపో. నీ శరీరం కారులో ఉన్నా, నీ శరీరం రైల్లో ఉన్నా, నీ శరీరం పుట్టింటికాడ ఉన్నా, నీ శరీరం అత్తవారింటికాడ ఉన్నా, ఎక్కడున్నా ఉద్యోగం ఇచ్చేదైతే మరొక చోట ఉన్నా, ఎక్కడున్నా నీ శరీరం ఎక్కడున్నప్పటికీ నీ మనసు ఎక్కడుందో చూసుకో. బాగు చేయవలసింది దాన్నే. ఈ తుక్కు ఎప్పుడో ఒలకాట్లోకి వెళ్ళిపోతుంది, కాలిపోతుంది. ఈ తుక్కు ఎక్కడైనా ఎప్పుడైనా బయట పడవలసిందే. అసలు మనస్సును జాగ్రత్తగా చూసుకో. నువ్వు కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ఈశ్వరు మీద నీ మనస్సు లగ్నం అవుతుందో చూసుకో. ఇది తుక్కు. ఈ తుక్కు ఎప్పుడైనా శ్మశానంలో పడవలసిందే. కాలిస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. అది బాగు చేయవలసింది నీ మనస్సునే. నీ మనస్సు కదా బాగుపడవలసింది. నీ మనస్సుతో నువ్వు వినోదం పెట్టుకోకు. నీ మనస్సును మట్టికి చేసుకో. నీ మనస్సుకు నష్ట చెప్పు. ఈశ్వరుడు మాటలు, ఈశ్వరుడు చెప్పిన వాక్యాన్ని నమ్మేటట్టు నీ మనసుకు ట్రైనింగ్ ఇవి. ఈశ్వరుడి పదాలను నేర్చుకోవడానికి ఈశ్వరుడు యొక్క వాక్యం నీకు సహకరిస్తుంది. వాక్యం దేవుడై ఉన్నది. ఈ సత్సంగాలు సాధనకు ఉపయోగపడినప్పుడు, చైతన్య స్థాయి పెరగడానికి ఉపయోగపడినప్పుడు ఈ సత్సంగాలు కూడా అనవసరం. కాలక్షేపం కోసం సత్సంగాలు అనవసరం. శరీరం ఎక్కడున్నా, శరీరం ఎక్కడున్నా మనస్సు మటుకు ఈశ్వరుడి మీద లగ్నం అయ్యేటట్టు చూసుకో. మనస్సు అటు ఇటు తిరుగుతుంది అనుకో, దేహం ఒక్కచోటున్నా ప్రయోజనం లేదు. మనసు యొక్క తిరుగుడు ఆపుచేయి, మనసు యొక్క సంచారం ఆపుచేయి, మనసు యొక్క సంచారము ఆపుచేయి. మనస్సు యొక్క సంచారము ఆపుచేయటానికే తంత్రము, యోగము, మంత్రము, మంత్రము, తంత్రము, యోగము, ప్రాణాయామము మనస్సు యొక్క సంచారము ఆపుచేయటానికి. ఈ మంత్రాలు అంతకే, తంత్రాలు అంతకే, యోగం కూడా అంతకే. మనస్సు యొక్క వేగం, మనస్సు యొక్క విజృంభణ అరికట్టడానికి మంత్రం. అంటే నువ్వు ఏమీ కోరికలు లేని స్థితికి వచ్చినప్పుడు, నీకు వంచలు లేని స్థితికి వచ్చినప్పుడు, దేహంలోనే ఉన్నాను నాకు బయట ప్రపంచం ఉందనే భావన కూడా, మూల తలంపు కూడా నశించినప్పుడు నీకు శివత్వం మిగులుతుంది, జీవత్వం పోతుంది. ఏం బ్రహ్మాండమైన టీచింగ్ వచ్చు, చెవులున్న వాళ్ళందరూ వినండి. నీకేమి కోరికలు లేనప్పుడు, వాంఛలని నశించినప్పుడు, అన్ని తలంపులకు మూలమైన మూల తలంపు కూడా నశించినప్పుడు పోయేది జీవత్వం, మిగిలేది శివత్వం. ఇది శివదర్శనం అవుతుంది. నీకు ఏ కోరిక అయితే నీకు ఎక్కువగా వస్తుంది, ఆ కోరికను మర్చిపోయిన మీరే నెరవేరుతుంది. ఆ కోరిక చుట్టూరు తిరుగుతుంది, నెరవేరు. అది మర్చిపోను, దాన్ని పరగట్టి అది తప్పనిసరిగా మీకు నెరవేరు. ఇదంతా నా తెలివితేటలతో చేసుకుంటున్నానంటే చేసుకుని ఈ తెలివితేటలతో చేసుకో అని చెప్తాడు. అంటే మనకి మన అహంకారం మీద ఉన్న విశ్వాసం, మన మన అహంకారం మీద నమ్మకం మీద, శివుడు పాదాల మీద కూడా లేదు మనకి. మన అజ్ఞానం మీద ఉన్న మనకు నమ్మకం జ్ఞానం మీద లేదు. నీ హృదయంలో మాలిన్యం లేనప్పుడు, నీ హృదయంలో దోషం లేనప్పుడు, నీ హృదయంలో ఏవైనా వాంఛ లేనప్పుడు నీకు శివుడే అందుతాడు. శివుడు అందకపోతే ఎవరు అందుతాడు నీకు? అక్కడ ఉన్నది శివుడే. వాంఛి ఏ రకమైన వాంఛి లేని వాడికి అక్కడ వేరే శివుడే. వాంఛనున్నవాడికి సైతాను దొరుకుతాడు, వాంఛన లేని వాడికి శివుడు దొరుకుతాడు. నువ్వు అందరిలోనే అంతర్యామలోని ఈశ్వరుని తోటలో నేర్చుకోవాలి. అనేక వికారాలు ఏమి రావు. ఎల్లమ్మ పుల్లమ్మ రూపాలు నామాలు కూడా నీకెందుకు? అందరిలోని అంతర్యామలోని ఈశ్వరుని తోటలో నేర్చుకో, నీకు అప్పుడు భక్తి కూడా అభివృద్ధి పొందుతుంది. ఈ మధ్యన ఒక అమ్మగారితో ఏమన్నానంటే, ఈ ఆయన లోకానికి బాగా సేవ చేస్తున్నాడు అన్నాను. ఆవిడ ఏముందంటే, ఆవిడ ఎంత గట్టిగా చూడండి, లోకంలో మేము కూడా ఉన్నామా లేదా అని అడిగిందండి ఆవిడ. మీరు లోకంలో ఉన్నాము, చచ్చిపోయి ఎక్కడికి నేను వెళ్ళామని అడిగిందండి. మీరు లోకంలో ఉన్నాం, మరి లోకానికి అందరికీ సేవ చేసినప్పుడు మరి లోకంలో మేము ఉన్నప్పుడు మాకు కూడా సేవ చేయాలి కదా అంటాను. ఆవి గట్టిగా ఏంటమ్మా అలా అంటున్నావు అన్నాను. ఏదో చుట్టం చుట్టం మన ఇంటికి చుట్టం వస్తాడనుకోండి, మన ఇంటికాడ కూరలు ఉన్నా బియ్యం ఉన్నా చుట్టం రక్కర్లేదు, పేరులో కూర్చుంటాడు, పెరిగి తిండిపోతాడు. మా ఆయన పత్తి కూడా చుట్టం పద్ధతిగా ఉందండి. మీరు చెప్పి లోకాన్ని సేవ చేస్తున్నారు, రైతు ఇంట్లో ఏముందో చూసుకోవటలేదు, మరి మేము కూడా లోకంలో మనుషులు ఉంటాయి, అదే వ్యాధాంతం ఉందండి ఆవిడ. మరి లోకంలో ప్రజలు మా ఆయన్ని పొగుడుతున్నారని ఇంట్లో వాళ్ళు మేము ఎక్కడ పొగుడుతాం? అంతేగాని మేము చూడటం మానేసాడేమో, మా ఆయనకి కీర్తి కాంక్షలు పట్టుకుందేమో అంటాను ఆవిడ. అంటే వాళ్ళు ఏమంటారంటే, మా ఆయనకి తెలియకుండా కీర్తి కాంక్ష ఎక్కువ వచ్చేస్తానేమో, ప్రమాదంలో పడతాడంటుంది ఆవిడ. దేవుడు ముఖ్యం కానీ కీర్తి ముఖ్యం కాదు. ఎందుకంటే కీర్తిది ఎవరికి కావాలి? వాళ్ళు చచ్చిపోతే రేపు మనల్ని అందరినీ మర్చిపోతారు, ఎరుగోళ్ళని అలా తిరుగుతాడు. అంటే నేను కూడా లోకంలో భాగమే కదా అంటాను. అది ఆవిడ చెప్పింది. అది అందరికీ సేవ చేసినట్టు మాకు కూడా చెయ్యాలి కదా. లోకాలకి సేవ చేసిన మా ఇంటికి సిద్ధమవుతున్నాడు. మా ఇంటికి సిద్ధం చేసినప్పుడు ఇంటికాడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంటికి పప్పు పప్పు పెడితే తింటున్నాడు. ఈ పప్పు ఎక్కడి నుంచి వస్తుంది అని కారం ఉండాలి కదా అంటారు. ఈ దేవుడు ముఖ్యమో, ఈ గౌరవాలు ముఖ్యమో అంటాం ఆవిడ. ఈ బజార్లో దుమ్మంతా రాసుకోవటం ముఖ్యమో, దేవుడు ముఖ్యమో అంటాం. అంటే నువ్వు అందరిలో భగవంతుని చూడమంటే ఇంట్లో వాళ్ళు మర్చిపోయి నుంచి అంత జ్ఞాపకం వస్తాను. ఆయన ఒకవేళ ఇంట్లో చూడటం మర్చిపోయడం దేవుణ్ణి అందుకే గుర్తుకు వస్తాను కదా. అందరిలో దేవుని చూడమంటే ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా దేవుణ్ణి చూడాలి కదా. అంత గుర్తు వచ్చింది ఈ మాట, అమ్మగారు చెప్పిన మాట. నీ భగవంతుడు ఏమంటారంటే, అందరిలోనే భగవంతుని చూసినప్పుడు నీకు ఇంకా వికారాలు ఏమి కలవు, అందరిలోనే చూడు. అందరిలోనే భగవంతుని చూడటం నేను నేర్చుకుంటే, నువ్వు అందరిలోనే భగవంతుని చూడటం నేర్చుకుంటే నీకు భక్తి అభివృద్ధి అవుతుంది. అంటే ఆవిడ చెప్పేది అందరిలో మేము కూడా ఉన్నాం కదా. అందరిలో మీ రమణ మహర్షి గారు అందరిలోనే దేవుడు చూడమని చెప్పాడు కదా, మరి మేము మనుషులే కదా, మాలో కూడా రమణ మహర్షి, మాలో కూడా దేవుడు ఉన్నాడు కదా, మాలో లేడా అంటాం ఆవిడ. అది ఏకాగ్రత కుదరాలి. అది ఏకాగ్ర కుదిరితే మనం ఏదైనా సాధించవచ్చు. అంటే అభ్యాసం చెయ్యాలి. అభ్యాసాన్ని విడిచిపెట్టద్దు, ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసాన్ని విడిచిపెట్టద్దు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మూలతలంపు వచ్చింది కాబట్టి మూలతలంపు రాకపోతే అభ్యాసం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. శరీరం ఉన్నవాడికి రోగం కానీ శరీరం లేని వాడికి రోగం అంటే అలా. మూలతలంపు వచ్చింది కాబట్టి దానికి నువ్వు పూజలు, దాంతో పూజ చేయించడం, దాంతో జపం చేయించడం, దాంతో ధ్యానం చేయించడం, దాని చేత అభ్యాసం చేయించడం. ఆ మూలతలంపు లేదు, ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఆ మూలతలంపు నీ చైతన్యంలోంచి, ఆ మూలతలంపు బుడగలాగా లేచి వచ్చింది. అక్కడి నుంచి భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అది చల్లారిపోతే ఏమీ లేదు. జన్మలు లేవు, పునర్జన్మలు లేవు. ఆ బుడగ పోతే ఇంత శాంతి సముద్రంలో ఊరిసరాట. నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది. ఎలా ఉంటావు? ఆనందంగా ఉంటావు, శాంతిగా ఉంటావు. అంతకంటే నీకు కావాల్సిందే నీ జీవితంలో. మీరందరూ ఉన్నారు. ఆ ఉన్నామన్న సంగతి మీకు తెలుసు. దాంతో మీకు తాదాత్మ్యం రావటం లేదు. ఇంచేద్దాం కోరిక ఆలోచన మీకు రావటం అది బాహ్యమైన సంఘటనలకి మీరు బాహ్యమైన సంఘటనలకు మీ మనసు చెదిరిపోతాం. ఆ ఉన్నదాని కోరిక ఆలోచన పోయింది కాబట్టి గాలి వస్తుంటే ఆకులు ఏ విధంగా అయితే ఊగుతూ ఉంటాయో అలాగే ప్రపంచంలో వచ్చే కష్టం కనుక మన మనసు ఊగిపోతాం. అంటే అంతా భగవంతుడే, అంతా చైతన్యమే, అంతా అనాత్మే, అవి తప్పించి ఇంకేమీ లేదు. ఎడి చూసినా దాన్ని అది చూడు, అప్పుడు నీకు వికారాలు కాదు. ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం నీకే వస్తుందని నీకు అర్థమైతే చేయకుండా నువ్వు ఎలా ఉండగలవు? అంటే నీకు ఆ మోక్షం అనే ఫలం, ఆ జ్ఞాన ఫలం, ఆ జ్ఞాన ఫలం మోక్ష ఫలం నీకు ప్రపత్తి వల్ల కలుగుతుంది, శరణాగతి వల్ల కలుగుతుంది. నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, ఈజ్ బీ డన్ అంటారు స్వామీజీ. ఈజ్ బీ డన్ ఆయన సంకల్పం అన్నారు వీరుగా. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఈశ్వరుడు. ఈజ్ బీ డన్ మధ్య మధ్యలో అంటూ ఉండవరు స్వామీజీ. స్వామీజీ అంటే ఎవరు? వివేకానంద. హీజ్ విల్ బీ డన్, హీజ్ విల్ బీ డన్, హీజ్ విల్ బీ డన్ అంటే ఆయన ఆయన సంకల్పమే నెరవేరిగాక, ఆయన సంకల్పమే నెరవేరిగాక. అప్పుడు నీకు ఏమి అటువంటి మనస్తత్వం నీకు వచ్చినప్పుడు దాన్ని ప్రపత్తి అంటారు, దాన్ని శరణాగతి అంటారు. అంటే ప్రపత్తి మార్గంలో, శరణాగతి మార్గంలో కంప్లీటెస్ట్ సరెండర్లు ఆయన మిగులుతాడు, నేను పో. ఆయన మీరు దేవుడు మిగులుతాడు, నేను పోతున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఇష్టమే నా ఇష్టం అనుకున్నప్పుడు ఆయన మిగులుతాడు, నేను పోతాను. ఇంతగా శివరామరాజు గారు తన రామకృష్ణ మట్టి ఇక్కడ కట్టించిన శివరామరాజు గారు అంటున్నారు, సంపాదించి మా అబ్బాయి పోయాడండి, సంపాదన లేని నేను మిగిలాను. ఈ మధ్యన కష్ట కుటుంబాన్ని భరించడం కష్టమవుతుంది, సంపాదించి మా అబ్బాయి పోయాడు, సంపాదన లేని నేను మిగిలాను. ఇంట్లో ఆర్థిక బాధ, మనసులో అశాంతి బాధ, అది కూడా ఏదో ఇంకా కొన్ని అనుభవాలు కలగాలి. అనుభవాలను ఇష్టంగా భరించారనుకోండి, ఆ పునర్జన్మ హేతువులు పోతాయి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చిరాకు లేకుండా ఇష్టంగా భరిస్తే ఆ కష్టం రాబోయే జన్మలో రాదు. మనకి ఈ కష్టం వచ్చింది ఏంటని అనుకుంటాం, మనకు ఆ కష్టం వచ్చినట్టు ఈశ్వరుడికి తెలుసు. ఆ కష్టం ద్వారా కొన్ని అనుభవాలు మనం పొందాలి, ఆ అనుభవాలు పొందితేనే కానీ మనకు జ్ఞానం కలగదు. నీకు ఏ కష్టం అయితే వచ్చింది, ఆ కష్టం వచ్చిందని ఈశ్వరుడికి తెలుసు, నువ్వు చెప్పకపోయినా తెలుసు. కానీ ఆ కష్టం ద్వారా నువ్వు కొన్ని అనుభవాలు పొందవలసి ఉంది. ఆ అనుభవాలు పొందటం వల్ల నీకు పునర్జన్మలు తగ్గిపోతుంది. భగవంతుడికి భిన్నంగా వేరేమి లేదు, భగవంతుడికి భగవంతుడికి భిన్నంగా ఏమీ లేదు, భగవంతుడికి వేరుగా ఏది లేదు. అంటే నీకు నిజమైన శరణాగతి నీకు కలిగినప్పుడు రోజు మనం పొద్దున్నే చీపురు పెట్టుకుని చేట పెట్టుకుని దుమ్ము తీసి అవతల ఎలా పడేస్తున్నావు, ఆ శరణాగతి నీలో అహంకారాన్ని వేరుతో సగం లాగి బయట పడేస్తుంది. మనం పొద్దున్నే లేవగానే ఏం చేస్తామంటే చీపురు పుచ్చుకుని చేట పుచ్చుకుని ఆ దుమ్ము గదిలో ఉన్న దుమ్ము అంతా ఊడ్చేసి బయట పడేస్తాం. అలాగే నీ శరణాగతి నీలో ఉన్న అహంకారమే దుమ్ముని శుభ్రంగా తీసేసి ఊడ్చేసి బయట పడేస్తుంది. నీ ప్రపత్తి మార్గం, నీ శరణాగతి మార్గం అటు. రాముడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎప్పుడు నిర్మలంగా ఉండేవాడు, ఎంతో శక్తి ఉండి, ఎంతో అర్హత ఉండి, ఎంతో యోగ్యత ఉండి, ఎంతో జ్ఞానం ఉండి కూడా సహజంగా నిర్మలంగా సామాన్య మానవుడు లాగానే ఉండేవాడు. అది జ్ఞానం యొక్క వైభవం. అంటే ఎప్పుడైతే నీ అహంకారం తుడిచిపెట్టిపోయిందో నీవు నీవుగా నిలుస్తావు, నీవు అంటే ఆత్మగా నిలుస్తావు, దైవంగా నిలుస్తావు, శాంతిగా నిలుస్తావు, ఉన్న వస్తువు ఉన్నట్లుగా నిలుస్తావు. ఈ శరణాగతి అహంభావం నిమ్మగా తుడిచిపెట్టుకుపోతుంది. అది ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ తీర్థయాత్రకైనా, ఏ నదిలో మురిగినా, ఏ దేవుని ఆశ్రయించినా, ఏ దేవుడు పాదాలు పట్టుకున్నా, ఈ నీళ్ళ తలంపు నీ కూడా వస్తున్నది మర్చిపోకు, అందులోంచి బయటకు రావాలని కూడా మర్చిపోకు, దాన్ని తప్పించుకోవాలంటే తప్పించుకోలేదు. నీ ఇక్కడి నుంచి కాశీలు తెరి నీ నీడ నీ కూడా వస్తుంది. ఏంటి ఎటు చూసినా నా నీడ నా కూడా వస్తుంది, నువ్వు కాశీ పారిపోయిన కాశీలు కూడా నీ నీడ నీ కూడా వస్తుంది. అదేవిధంగా నేననే తలంపు నీ కూడా వస్తుంది, నువ్వు ఎక్కడికే వెళ్ళిపోయినా ఏ గురువుని ఆశ్రయించిన, ఏ మతంలో ఈ మతాన్ని విడిచిపెట్టి ఇంకో మతంలో వెళ్ళిపోయినా, గురువుని మార్చేసిన, దేవతలను మార్చేసిన ఆ నేను తలంపు నీకు కూడా వస్తుంది. అందులోంచి విడుదలను పొందే వరకు పునర్జన్మలు తప్పవు, అశాంతి తప్పదు, నరకం తప్పదు. ఈ నేనైన తలంపును పరిష్కారం చేసుకోవడం మానేసి, దీన్ని పరిష్కారం చేసుకోవడం మానేసి, దీన్ని తొలగించడం మానేసి ఇంకో రకంగా ఏదైనా మోక్షం వస్తుందని ప్రయత్నం చేసిన నీకు రాదు. నువ్వు ఏ మార్గంలోకైనా ఇది వస్తుంది, దీన్ని పరిష్కారం చేసుకోవాలి. ఒకవేళ ఈ జన్మలో నువ్వు దాటిపోతావు అనుకో, పరిష్కారం చేసుకోకుండా ఇంకో జన్మలో నీకు పరిష్కారం చేసుకోవాలి. అప్పుడు కూడా దాటిపోతావు అనుకో, ఇంకో జన్మలోనే పరిష్కారం చేసు. అది పరిష్కారం చేసుకునే వరకు నీకు అమృతానుభవం కలగదు. నేను తలంపు బహు చిన్నది, దేహం బాగా పెద్దది. ఆ చిన్న తలంపు చావు వచ్చినప్పుడు భయం వస్తుంది దానికి. ఆరు అడుగుల దేహానికి ఏం భయం పడదు మనకు. ఆరేడు అందరికీ ఆరేసు అడుగుల దేహం ఉంది. ఈ దేహం ఏం భయపడదు చావు వచ్చినప్పుడు. చిన్న తలంపు నువ్వు గింజ ఎంత ఉంటుంది, నేనునే చిన్న తలంపు. ఆ తలంపుకి భయం వేస్తుంది చావు వస్తాడు అంటే ఈ దేహంలో ఎంతో కాలం ఉన్నాం, దేహంతో సెపరేట్ అయిపోతున్నాం, నాది నాదనుకుని దేహంతో వేరుపడిపోతున్నాం అనేటువంటి బాధ దుఃఖం ఆ దేని తలంపు కలుగుతుంది. ఆరు అడుగుల దేహం భయపడదట్టున చావు వచ్చినప్పుడు ఉంటున్నట్టు నా నేననే తలంపు వచ్చినప్పుడు దానికి భయం వేస్తున్నట్టు. అంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మతంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం, ఇందులో ప్రయాణం చేసినా, ఆ మొదటి తలంపు చావు వచ్చినప్పుడు ఏ మూల తలంపుకి భయం వేస్తున్నా, ఆ మూల తలంపు యొక్క మూలాన్ని, ఈ శవం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడు ఆ మూలాన్ని నువ్వు కనుక్కోవాలి. మూల తలంపు మూలం తిరగకుండా నువ్వు బ్రాహ్మణస్థితిని పొందలేవు, ఆనంద అమృతానుభవాన్ని నువ్వు పొందలేవు. నీకు ఈ జన్మలో ఈ సమస్యలు ఉన్నాయి, చచ్చిపోయిన తర్వాత సమస్యలు ఆగిపోతాయి అనుకోకు. రాబోయే జన్మలో రాబోయే సమస్యలు వస్తాయి. అప్పుడు చచ్చిపోతావు, మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ సమస్యలు వస్తాయి. అప్పుడు చచ్చిపోతావు, మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ సమస్యలు వస్తాయి. ఆ నేననే మూల తలంపుని మినహాయించినంత కాలం దానికి ఏదో ప్రతి జన్మలోనూ ఏదో రకమైన సమస్య వస్తూ ఉంటుంది. అంటే మూల తలంపు ఈ జన్మలోనే, ఇప్పుడే, ఇక్కడే, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే మూల తలంపు యొక్క పరిష్కారం చేసుకో. పరిష్కారం చేసుకుంటే నువ్వు బాధల్లోంచి, కష్టాల్లోంచి, ఈ దుఃఖాల్లోంచి, అన్నిటిలోంచి, సమస్త అనర్థాల్లోంచి ఇప్పుడే, ఎక్కడే, ఎప్పుడో కాదు విడిపోతావు. ఆ మూల తలంపుకి మూలం నీకు తెలిస్తే అదే మోక్షం, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం, అదే ఆనందం, అదే శాంతి, అదే పునర్జన్మలేని వైభవం. ఆ మూల తలంపు నువ్వు పరిష్కారం చేసుకోవనుకో, చచ్చిపోతే ఇంకా మనకి సమస్యలు ఉండవనుకోకు. చనిపోయిన జన్మలో కూడా, రాబోయే జన్మలో కూడా రాబోయే సమస్యలు ఉంటాడు. జన్మలో ఉన్న ఒక అమ్మగారు అంటున్నారు, ఈ బొమ్మ ఇంక ఎన్ని అనుభవాలు పొందారా. ఆవిడ అంటున్నారు, నిన్న మొన్న ఒక అమ్మగారు, వాళ్ళు మీలో కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారట. నిన్న మొన్న ఒక అమ్మగారు ఏమంటున్నారంటే, ఈ బొమ్మ ఇంకెన్ని అనుభవాలు పొందాలో, ఎన్ని ముట్టుకాయలు తినాలో, నిన్న అనుభవాలు పొందిన తర్వాత జ్ఞానం వస్తుంది లోపల రాదేమో ఒకవేళ ఎన్ని అనుభవాలు పొందాలో ఎన్ని ముట్టికాయలు తినాలో ఈ బొమ్మ ఇంకా ఎన్ని అనుభవాలు పొందిన తర్వాత జ్ఞానం వస్తుందో నేను కంగారు పడితే మటుకు వస్తుందా స్వామి అంటున్నారు. ఇంకా ఎన్ని అనుభవాలు పొందాలో ఎన్ని ముట్టికాయలు తినాలో ఈ బొమ్మ ఇంకా ఎన్ని అనుభవాలు పొందాలో అనుభవాలు పొందిన తర్వాత కూడా మీరు చెప్పి ఆత్మజ్ఞానం నాకు వచ్చింది రుణం తీరే కదా రుణములనే స్థితికి వచ్చేది అంటున్నారు అమ్మగారు. రుణం తీరకుండా రుణములైన స్థితిని పొందడం కదా. అలాగే ఈ బొమ్మ ఏ విధంగా ఎన్ని అనుభవాలు పొందారో ఆ బొమ్మ అనుభవాలు పొందిన తర్వాత కూడా నేను శాంతిలో స్థిరపడటం ఇప్పటి వరకు నాకు శాంతి లేదు కదా. అంటే నీకు ఆ మూల తలంపు యొక్క మూలం తెలిసే వరకు ఏదో సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో బాధ నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో విరిచి నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో విరిచి. మీకు ఆత్మజ్ఞానం లేదనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, ఏదో విరిచి మీకు తెలియని విరిచి మీకు ఇదిలో స్పష్టంగా లోపల తెలుస్తూ ఉంటుంది. అది మీరు నోటితో చెప్పలేకపోవచ్చు, అది నోటితో మీరు చెప్పలేకపోవచ్చు, కానీ మీ విరిచి మటు మీకు లోపల తెలుస్తూ ఉంటుంది. మీకు అన్నీ ఉన్నా సరే ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఆత్మశాంతి లేదనుకోండి, ఏదో విరిచి మీకు లోపల తెలుస్తూ ఉంటుంది. ఓహో ఈ కొరత మనకు ఉంది, ఈ విరిచి ఉంది, లోపల పూర్ణత్వం మనకు లేదే, సంపూర్ణత లేదు, ఏదో కొరత ఉంది అని మీకు స్పష్టంగా మీకు ఆత్మజ్ఞానం లేనప్పుడు మీరు ఉన్న కొరతలోంచి మీరు బయట పడలేకపోయినా, ఆ బలహీనతలోంచి మీరు బయటకు పడలేకపోయినా ఆ కొరత తెలుస్తూ ఉంటుంది, ఆ బలహీనత తెలుస్తూ ఉంటుంది, లోపల మీకు తెలుస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇంకా సంస్థలు ఉండవు అనుకోకండి, వచ్చి జన్మలో మళ్ళీ వచ్చి సంస్థలు వస్తాయి, మళ్ళీ అప్పుడు చచ్చిపోయాక మళ్ళీ సంస్థలు వస్తాయి. ఆ మూల తలం ఉన్నంతకాలం అజ్ఞానం ఉన్నంతకాలం సంస్థలు వస్తూనే ఉంటాయి. ముందు అజ్ఞానం తొలగించుకునే విధానం చూసుకోండి, గురువును ఆశ్రయించుకోండి, ఈశ్వరుడు పాదాలను నమ్మండి. ఈ యోగాలు, ఈ సత్సంగాలు, నదుల్లో మరగటాలు, ఈ మంత్రాలు, ఈ యజ్ఞాలు, ఈ జపాలు, ఈ తంత్రాలు ఏమి లేకుండా కూడా మీకు మోక్షం వస్తుంది. ఈశ్వరు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే పునర్జన్మల నుంచి బయటకు వచ్చేస్తాను. అలా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే ఒకడు ఉన్నాడనేటువంటి నిశ్చయం అది హృదయానికి కలిగితే ఈ మంత్రాలతో తంత్రాలతో సంబంధం లేకుండా, ఈ కర్మ సిద్ధాంతంతో సంబంధం లేకుండా పునర్జన్మల నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఇంకా నువ్వు శవాన్ని ముయ్యక్కర్లేదు, వలకట్లకి వెళ్ళక్కర్లేదు, ఒక తల్లి కలిపిన ఆశ్రయించక్కర్లేదు. అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివన్ అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల మీరు ఆత్మ అయితే నేను ఆత్మజ్ఞానం ఎంత కలగకుండా నా పేరు రకాల మొట్టమొదటి ప్రశ్న అడుగుభవాన్. నువ్వు ఆత్మను అంటున్నావు, మరి నువ్వు ఆత్మ అన్నప్పుడు ఆత్మగా ఉండాలి కదా, నువ్వు ఆత్మగా ఉంటాం లేదు, నేను క్లేడర్ని అనుకుంటున్నావు, నీకు ఆత్మజ్ఞానం అలా కలుగుతుంది. నువ్వు ఆత్మరే, కానీ నువ్వు ఆత్మగా ఉంటున్నావా, ఆత్మగా ఉంటున్నావు, ఆత్మ కానిదాంతో కావచ్చు పొందుతుంది, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం ఎలా
కలుగుతుంది. కరుణ సముద్రము
కొండ రూపంలో కనిపిస్తున్నావు, ఓ గుట్టలాగా కనిపిస్తున్నావు, రాళ్ళలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు కరుణా సముద్రమని, దయా సముద్రమని, జ్ఞాన సముద్రమని ఎంతమందికి తెలుసు. నువ్వు కళ్ళగా చూడటానికి రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. నువ్వు స్మరించుకోవడంలో జ్ఞానం వస్తుందని, జ్ఞాన సముద్రమని, దయా సముద్రమని, కరుణా సముద్రమని ఎంతమందికి తెలుసు. మా కళ్ళకి ఈ మాంసంతో తయారు చేసిన నేత్రాలకి ఒక రాయి లాగా కనిపిస్తున్నావు, రాళ్ళ బొట్టలాగా కనిపిస్తున్నావు, కొండ రూపంలో ఉన్నావు, మా కళ్ళకి కొండ రూపంలోనే కనిపిస్తున్నావు. కానీ ఈశ్వరుడు కొండ రూపం ధరించాడనే సంగతి మాలో ఎంతమందికి తెలుసు. ఈ
ఈశ్వరుడి రూపం ధరించి వచ్చాడని మేనిఫెయ్యడం మేనిఫెస్ట్ అయ్యాడని ఎంతమందికి తెలుసు. నేను నిన్ను రాయిగా చూస్తున్నాను కానీ కరుణా సముద్రగా మటుకు మేము నిన్ను చూడటం లేదు. గిరి రూపమైన కరుణా సముద్రము, నువ్వు కరుణా సముద్రుడే, నా పట్ల నీకు దయ చూపించే సమర్థత ఉంది, సమర్థించలేని వాడు కాదు. ఇంకా నా పట్ల దయ చూపించి నా అర్హత ఉన్నా యోగ్యత లేకపోయినా అదప్పుడు నా పట్ల దయ చూపించి నా పట్ల కరుణ చూపించి నన్ను నువ్వు ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? నిలోపమైనట్టి కరుణ సముద్రమా కృప చేసి నన్ను ఏలము అరుణాచల. నా అహంకారం ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నాను. నా అహంకారం ఎటు గంతేనుంటాడు గంతేస్తున్నాను. నా అహంకారాన్ని పక్కకు గంటేసి అహంకారం అప్పుడు వేసిన నువ్వు కూర్చుని అన్ని పరిపాలించు. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. మనకి ఎప్పుడు జ్ఞానం కలుగుతుందంటే, ఎప్పుడు మన కడసారి జన్మ అంటే, ఎప్పుడు చివరి జన్మ అంటే, కొండ గుర్తు కోసం చెప్తున్నాను. ప్రపంచంలో ఉండి ప్రపంచంలోని స్థితిలో ఉండాలి మనం. ప్రపంచంలో ఉన్నప్పుడు మన శరీరం ప్రపంచంలో ఉన్నప్పుడే ప్రపంచంలోని స్థితిని మనం పొందాలి. అది మన కడసారి జన్మ. ఇంకా మళ్ళీ మనం మళ్ళీ మనం ఈ భూమి మీదకి రావక్కర్లేదు. ప్రపంచంలో ఉండి నిష్ప్రపంచ స్థితిని పొందాలంటే లోపల పచ్చుండగా పొందడం. ఆ నిష్ప్రపంచ స్థితి ఏ జన్మలో వచ్చిందో అది చివరి జన్మ, అది కడసారి జన్మ, అది చితారు కొమ్మ. ఇంతకీ ఇవాళ ప్రశ్న ఏంటంటే, నాకు భక్తిని ప్రసాదించు. నాకు భక్తిని ప్రసాదిస్తే భక్తిని పట్టుకుని పాకి పాకి చితారు కొమ్మకు వెళ్ళిపోతాను. అక్కడ ఉన్నది మోక్షమే, అందుకు భక్తిని అడుగుతున్నాను అని ప్రశ్నించి వాడు అడుగుతున్నాడు. నాకు భక్తిని ప్రసాదించు, భక్తిని ప్రసాదిస్తే దాన్ని పట్టుకుని పాకి వెళ్ళిపోతాను, పాకి వెళ్ళిపోతే ఆ చివరిలో ఉన్నది మోక్షమే. అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల. మన ఎవరో చెప్తున్నారు 1950 ఏప్రిల్ అక్కడ ఉండిపోతాను మకాంతో చలన్నారు వెళ్ళారు. సరే సామాన్ సర్దుకుని భగవాన్ చూడతాను పిల్లలు. అక్కడ ఎవరో ఎదురుకుండా కూర్చున్నారు తోటి భగవాన్ చెప్తున్నారట, నా అన్నగారు వచ్చారు, నా అన్నగారు వచ్చారు, నా అన్నగారు వచ్చారు. పెద్ద ముఖం చూసేసుకుని ఇంత ముఖం చూసేసుకుని నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు అని పక్క వాళ్ళకి నాన్నగారు అంటే అందరికీ తెలియ ఎమ్మెని చరణ్ గారు వచ్చారు. అది జన్మాంతరం అనుకుంటాను. కానీ ఇంకో 2 నెలలు శరీరం విడిచిపెట్టబోతున్నారు. భగవాన్ పోతున్నారు, చరణ్ గారు వెళ్ళారు, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు. మన ఈ మధ్యన ఒక ముసలావిడ చెప్పింది అని మరి అరుణాచలం వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆవిడ అత్తగారు అయింది, అప్పుడు పూర్వం కోడలుగా ఉంది, భగవాన్ ఉండగా ఆవిడ కోడలు అక్కడ. ఇప్పుడు అత్తగారు అయిపోయింది ఆవిడ. అంతేకాని కోడలు ఎప్పుడు కోడలుగా ఉండదు, మళ్ళీ ఆ కోడలు అత్తగారు అయిపోతాయి. ఇప్పుడు ఆవిడ కోడలు అయింది, అత్తగారు అయిపోయింది. ఆవిడ కోడలుగా ఉండగా భగవాన్ ఇంక 2 సంవత్సరాలకు శరీరం పోతున్నానగా ఆవిడ కోడలుగా ఉండప్పుడు, అప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అట్ట ఆవిడకి. పెళ్ళి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతున్నది అప్పటికి. భగవాన్ కొండ దిగి వస్తున్నారట. ఆవిడ కూర్చుంటే 10 మంది కూర్చుండగా అడిగితే మనకి ఏదనుకుని సిగ్గు వస్తుంది అని 10 మంది మనం అడగటం అంత చదువు లేదు. భగవంతుడు మాట్లాడటానికి అంత చదువు లేదు కదా 10 మందిని అడగటం. కానీ కొండ దిగి ఒక్కరే నడిచి వస్తున్నారట. బాగా ఈయన వెళ్ళి ఉన్నట్టు భగవాన్ దగ్గరికి ఒక్కరే ఉన్నారు కదా మాట్లాడటానికి బాగుంటున్నాను, నడిచి వస్తున్నారు కొండదు కైలాసం నుంచి దిగి శివుడు వస్తున్నట్టు. సరే ఒంటరిగా దొరికారు మనకు భగవాన్ అనకం దేవుడు వెళ్ళి అందట భగవాను భగవాను మా అత్తగారు ఈ మధ్య నన్ను తిరుగుతున్నారు ఇప్పుడు నుంచి ఎందుకు భక్తి ముసలోడు అయిన తర్వాత భక్తి చేసుకోవాలి నీకు నిండా చేస్తే 30 ఏళ్ళు లేవు నీకు ఇప్పటి నుంచి భక్తి బాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాగా భక్తి అది పూజ అది చేసుకోవాలి నీ ఇప్పటి నుంచి పూజలు మనం మొదలు పెట్టావు ఇప్పటి నుంచి భక్తి ఎందుకని మా అత్తగారు పట్టుకుందాన్ని తిడతామండి అని భగవాన్ తోటి ఈ ఇప్పుడు అత్తగారు అప్పుడు కోరలాగా ఉంది కదా అప్పుడు అలా చెప్పిందట. కానీ ఆశ్చర్యం వాడు చెప్పి భగవాన్ ప్రశాంత చెప్పిందిలే ఎవరు చెబుతా ఈ భక్తి వద్దు ఇప్పటి నుంచి భక్తి వద్దు ఇప్పుడు ముసలి వాళ్ళు భక్తి చేసుకుని మా అత్తగారు అంటారు అని చెప్పింది కదండి ప్రశాంతంగా అన్నీ పట్టిన భగవాన్ చెప్పిందిలే ఎవరో చెప్తా ఇది చిరాగ్గా మాట్లాడారండి అనవసరంగా మా అత్తగారి మాటలు ఇక్కడ ఎందుకు చెప్పాను నేను నాకనిపించింది అది ఇప్పటి నుంచి భక్తి ఎందుకంటానండి మా అత్తగారు ముసరోళ్ళు అయినంత భక్తి చేసుకోవాలంట మీ మాట ఇక్కడ చెప్పిందిలే ఎవరో చెప్తా ఎవరు ఎవరో చెప్పింది చెప్పిందిలే ఏదో అనకు గట్టిగా అన్నారట ఇంటికి చెప్పాను అనుకున్నానండి నేను కూర్చేశాను ఇప్పటి నుంచి భక్తి ఎంచుకుందా ఎవరో చెబుతా ఏ చెప్పిందిలే ఏమో అంటే చెబితే చెప్పింది అది నువ్వు నా దగ్గరికి మోసుకురావటం ఏంటని దాని అధ్యయనాన్ని మళ్ళీ నీ దగ్గర నుంచి మోసుకురావడా నీ చెప్పాలి అది మానేయమంటే నువ్వు మానేయలే భక్తి ఎవరో చెబుతా చెప్పిందిలే ఏమో అమ్మ నిజంగా నీ అత్తగారు చెప్పిన మాట ఎందుకు పట్టించుకోవాలని ఉద్దేశం ఆయనకు ఒక లోపల నేను చెప్పిందిలే ఎవరు చెప్తా వెళ్ళు నేను మామూలుగా నిద్దిగా చెబుతారనుకున్నానండి ఇది నిద్దికి మీరు చెబుతారని నేను అనుకున్నాను ఇలా అనేశాడండి ఎట్లా చెప్పిందని నీ మార్గంలో నేను చూసుకొని ఎలా చెబుతారనుకున్నానండి చెప్పిందే ఎవరు చెప్తా ఎందుకు నీ అత్తగారు మాటలే జ్ఞానం లేదు ఆ మాట నా దగ్గర మోసుకురావడం ఎందుకు అదే జ్ఞానం బోడా మామూలు సాఫ్ట్గా చెబుతారేమో అనుకున్నాను చంటికులకు చెప్పినట్టు ఇలా చెప్పాడండి మూడు రోజులు అది ముఖం చూడటాన్ని నాకు సిగ్గేసింది నేను ఆశ్రమం నా రోజులు 2 రోజులు అది ముఖం చూపించలేకపోయాను నా ముఖం ఆయన చూపించలేకపోయాను ఎక్కడో కూర్చుని దూరంలో కూర్చుని కానీ దగ్గరికి వెళ్తాను భయం వేసింది అజ్ఞానం మాట లేనిప్పటికీ ఆయన రోతకెళ్ళి వచ్చింది బోకొచ్చినట్టు వచ్చింది అజ్ఞానం మాట లేనిప్పటికీ బోకొచ్చినట్టు వచ్చింది లోపల నుంచి పసలు వచ్చినట్టు లోపల నుంచి మనం ఎప్పుడున్నా లోపల బోకులు వచ్చినప్పుడు కొంచెం వికారంగా ఉంచు అలా వచ్చింది అన్నమాట లోపల ఏదో మన కప్పుకొని ఎప్పుడు వస్తుంది చూడండి అలా వచ్చింది అన్నమాట నా మాట చెప్పింది అలా ఎవరు చెప్తా చాలా బాధపడ్డానండి ఆ ఇంట్లో మాట ఎక్కడికి ఇంటికి వేసుకొచ్చానని ఇది నెమ్మదిగా చెబుతారనుకున్నాను, మీ అత్తగారు చెబితే చెప్పింది లేదు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారనుకున్నావు, అలా చెప్పలేదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల చలన్ గారు వచ్చినప్పుడు 1950 ఫిబ్రవరిలో అది విన్నవాళ్ళు చెప్పారు. మనం మేస్టర్ వచ్చారు, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు. అది తెలియని వాళ్ళు నాన్నగారు ఎవరో తెలియదు లేదా చూస్తున్నారు, కొత్త వాళ్ళు ఉంటారు కదా ఈ రోజు కాదు. చలన్ గారు, చలన్ గారు వచ్చారు. ఈ ఆనందం రసహృదయం వాళ్ళకి అర్థమవుతుంది, కానీ రసహృదయం లేని వాళ్ళకి ఏమని వస్తుంది? మన అమ్మని ఎప్పుడో చూసామనుకోండి, 10 ఏళ్ళ తర్వాత మన అమ్మని చూసామనుకోండి, అమ్మ వచ్చేసింది అనిపిస్తుంది. 10 ఏళ్ళ తర్వాత అమ్మని చూసామనుకోండి, అలా అమ్మ వచ్చేసింది అనుకుంటాం కదండి. నాన్నగారు వచ్చేసారు. అది నాన్నగారు ఎంత కొంచెం ఉంటే అక్కడ అర్థమవుతలేదు. చలన్ గారు వచ్చారు. అది హృదయానికి సంబంధించినటువంటి అనుభవం, అది హృదయగతమైన అనుభవం. అది కేవలం నిండిపోయిన తెలివితేటలు ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది తెలివితేటలు ఉంటాయి కానీ శుభ్రంగా ఎండిపోయి ఉంటాయి, అందులో రసం ఉండదు. ఎండిపోయిన రొబ్బో ఎలా ఉంటాయి, తెలివితేటలు ఎండిపోయి ఉంటాయి. అటువంటి వాళ్ళకి భగవాన్ మాటలు ఏం అర్థమవుతాయి చెప్పినా కానీ దండుగా. ఆప్యాయత ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా ఉంటుందో, కరుణ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి భగవాన్ ఉపదేశం కూడా చెప్పిన ప్రయోజనం లేదు. ఎవరు చెప్తా అని చెప్పినవలే ఆవిడ సరిగ్గా భగవాన్ ఎలా చెప్పింది అలా చెప్తే నా గుండెకి పట్టేసింది. సరసరణకు భగవాన్ అలా మాట్లాడారు. అసలు ప్రాణం పోయేటప్పుడు కూడా గాలి చాలా నెమ్మదిగా తిరిగింది లోపల నుంచి బయటికి. ప్రాణం యొక్క 2 నిమిషాలు కానీ పోతుందనేది గాలి నెమ్మదిగా తిరిగింది. బాగా స్పీడ్గా కాకుండా లోపలికి వెళ్ళి గాలి నెమ్మదిగా వెళ్ళింది, బయటకు వచ్చిన గాలి కూడా నెమ్మదిగా సాఫ్ట్గా స్వీట్గా సాఫ్ట్గా అలా నెమ్మదిగా తిరిగి నెమ్మదిగా నెమ్మదిగా ఆగింది. ఆ గాలి కూడా చాలా ప్రశాంతంగా ఆగింది. ఆ ప్రాణం పోకడ కూడా చాలా లోపలికి వెళ్ళి గాలి నెమ్మదిగా వెళ్ళింది, బయటకు వచ్చే గాలి కూడా నెమ్మదిగా సాఫ్ట్గా వెళ్ళింది. కంగారుగా కాకుండా నెమ్మదిగా వచ్చి నెమ్మదిగా వెళ్ళి సడన్ ప్రశాంతంగా ఆగింది ఆ గాలి. ప్రాణం పోకడలోనే అలా ఉన్నాడు. నిన్న అత్తగారు చెప్పింది ఏముడికి వచ్చింది అని చెప్పిందిరే, ఎవరు చెప్తా చెప్పిందిరే, ముందుకు పట్టేసింది. అది భగవాన్ ఎలా చెప్పారు అలాగే చెప్పింది పైగా ఆవిడ. ఆవిడ ఇప్పుడు కోళ్ళగా లేదు అని అత్తగారు అయిపోయింది ఆవిడ.